విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఎవడు అదృష్టవంతుడు? మీలాంటి మహానుభావుల దర్శనమైన వాడు అదృష్టవంతుడు. ఈ దర్శనం వల్ల నా పాపాలు ఏమన్నా ఉంటే కాస్త కొంత తొలగిపోయాయి. ఓ పండితుడా, నేను జ్ఞాన దీక్ష తీసుకోవాలని కోరుతున్నాను. ఇంతకాలం వరకు తెలియసో తెలియకో ధనలోలత్వంలో పడ్డా. అవన్నీ విడిచిపెట్టి అన్నీ విడిచి ఈ కోసం ఇక్కడ వెతుక్కొచ్చాను. ఇలాంటి మహాత్ములు దర్శనం ఇస్తారా లేదా అనుకుంటూ ఉంటే అదృష్టం చెంత ఇక్కడ దొరికింది. నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. మాముత్తర మహాభాగ జ్ఞానదానేన పండిత, నన్ను ఉద్ధరించండి జ్ఞానదానం చేసి. ఈ లోకంలో బోధల గురువులు బాధల గురువులు రెండు రకాలు ఉంటారు. ఆ బాధల గురువులు కాకుండా బోధల గురువుల దగ్గరికి వెళ్ళాలి. బోధించండి, నన్ను అనుగ్రహించండి. ఏది నాకు మోక్షం, ఏది సంతృప్తికరం, ఏది అనుసరించాలి నేను, అది నాకు తేలికగా చెప్పండి బాబు అని పాదాల మీద పడి కోరుకోగానే చిరునవ్వు నవ్వాడు ఆయన. అంత మించి ఏం వికటాట్టహాసం చేయరా. కొంతమంది పగలబడి పక్కమని బాధి నవ్వుతారు, మరి వాడు చచ్చిపోతాడు ఈ బాధడంలో కూడా. ఆయన అలాగ ప్రశాంతంగా నవ్వాడు ఆయన. నవ్వి ఆ తర్వాత గుణవంతుడు మంచి ప్రశ్న వేసినటువంటి ఆ భక్త అతిథితో ఆ జానంతి మహర్షిలా అన్నట్ట, నాయన నన్ను జానంతి అని పిలుస్తారు ఇక్కడ వాళ్ళు. నువ్వెవరివో ఏమిటో ఇది నాకు అక్కర్లేదు, కానీ మంచి ప్రశ్న వేశావు. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతారు మీరు. శృణుష్వ విప్రశాతూల సంసార ఛేద కారణం ప్రవక్ష్యామి సమాసేన దుర్లభోత్మన. మీకు సంసార బంధం నుంచి బయటపడే ఒక మార్గం చెబుతాను. ఈ సంసారం ఒక బంధం, ఆ బంధనాలు తాళ్ళు తెగొట్టేటటువంటి ఒక మార్గం చెబుతాను సంక్షేపంగా. అది ఇది మూర్ఖులకు అంత తేలిక కాదు, అవివేకులకు దొరకదు. నీకే చెబుతున్నా తేలికైన మార్గం చెబుతున్నాడు. అజ విష్ణు పర నిత్యం స్వర నారాయణో ప్రభు పరాపవాదం పై శూన్యం కదాచిదపి మా కృతాక. శ్రీమన్నారాయణుణ్ణి భజించు, ఆయన నామాన్ని నిరంతరం స్మరించు, పరనింద చెయ్యవు. వాడి ఇంత భజన చేసి ఆయన నామస్మరణ చేసిన పుణ్యం అంతా ఒక్క పరనింద వల్ల పొలకపోతూ అంది. అందువల్ల పరనింద చెయ్యదు. విష్ణువుని భజించి పరనింద చేయడం ఎటువంటిదో తెలిసిన చెరువు నిండా నీరు పెడుతూ ఓ పక్కన చెరువు కట్ట దెక్కొట్టేసింది, దాంతో సమానం. నీరు వస్తుంది ఇందులో, ఈ పక్కన గట్టు దిగింది, ఏమవుతుంది, వచ్చి నీరు వచ్చినట్టు పోతుంది. డబ్బు ఇస్తున్నాడు ఒకడు, జేబులో వేస్తున్నాడు, కానీ జేబుకి చిల్లు వేసింది, వేసినట్టు కిందకు పోతాను, ఈ కింద నోడు పట్టుకుపోతాడు. అది దాంతో సమానం. భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ పరనింద చేసేవాడు అంత పుణ్యం సంపాదిస్తూ పుణ్యం పోగొట్టుకుంటున్నాడు కూడా. కాబట్టి పరనింద విడిచిపెట్టి పిశునత్వం పైశన్యం అంటే వీడి మీద వాడికి, వాడి మీద వీడికి, ఇక్కడ ఒకనే అక్కడ ఇక్కడికి మోతడం, పరనింద చేయడం ఒక ఎత్తు, మొయ్యడం అంటారు. ఇద్దరి దగ్గర స్నేహం నటిస్తూ వీడి రహస్యాలు వాడికి, వాడి రహస్యాలు వీడికి చెప్పి లేనిపోని గందరగోళం సృష్టిస్తారు కొంతమంది. ఆ పైశన్యం విడిచిపెట్టి ఈ రెండు కూడా విష్ణువుని భజించడం, నారాయణ నామ స్మరణ చేయడం వల్ల వచ్చే పుణ్యాలు పరనింద కొండేలు చెప్పడం వల్ల పోతున్నాయి. కాబట్టి ఆ రెండు విడిచిపెట్టి పరోపకార నిరత సదాభవ మహామతే హరి పూజాకర త్యజమూర్ఖ సమాగము. ఎప్పుడు పరోపకారానికి సిద్ధపడు. కష్టమే, ఏం కష్టం కాకపోతే ఎవరు బతుకుతాడు? పిచ్చివాళ్ళం కాకపోతే ఇతరులకు చేసిన ఉపకారం, మంచి కార్యక్రమాలే మిగులుతాయి. బలి చక్రవర్తి చచ్చిపోయినా ఆయన మనకు కనపడకపోయినా ఇవాళ ఆయన చేసిన దానం మిగిలిపోయింది. అలాగే ఏనాడైనా ఒక్కొక్క కార్యక్రమం మనం మనుషులు ఇవాడు ఉంటాం, కొంతకాలం పోయాక ఉండదు. అది సృష్టి రహస్యం. అది ఎవడైనా సరే వాళ్ళ కార్యక్రమాలు మిగిలిపోతాయి. కృష్ణదేవరాయలు ఉన్నట్టండి, కానీ ఆయన పేరు మిగిలిపోలే. అల్లసాని పెద్ద లాంటి కౌలు ఉన్నారా ఇవాళ, వాళ్ళ పేర్లు మిగిలిపోలే. ఇవాళ మనం అంతే. వాగ్దేవి సమాఖ్య వాళ్ళు మనం ఎవరో మిగిలిపోయినా సహస్రావధానం జరిగిందనేది శాశ్వతంగా చరిత్ర పుటల్లో మిగిలిపోదు. కార్యక్రమం మిగిలిపోతుంది, అదే రహస్యం. కాబట్టి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయే, ఇవి శాశ్వతంగా మిగిలిపోతాయి. కాబట్టి పరోపకారంలో మనస్సు లగ్నం చేయి. హరిపూజని ధ్యానం చేయడాన్ని ధ్యేయంగా పెట్టుకో. మూర్ఖులతో స్నేహం చెయ్యవు. వాదోపోదం చేస్తారు మూర్ఖులు. ఈ మూర్ఖ సాంగత్యం ఉందే, వాడు గట్టు మంచి రాగేస్తాడు. నాకు నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడికి తాడు ఇవ్వాలి తప్ప చెయ్యి ఇవ్వకూడదట. చెయ్యిస్తే మనం ఏదడానికి వెళ్ళకుండా చెయ్యి అదే బుజ్జు లాగేస్తాడు. అంచేత వాడిని మనం కొట్టుకోవాలి తప్ప మన వాడు కొట్టుకునే చూడకూడదు నీళ్ళలో కొట్టుకుపోయేవాడిని. అలాగే మూర్ఖుల్ని దూరం నుంచి బాగు చేయాలి తప్ప వాడితో నిత్యం కాంట్రాక్ట్ పెట్టి ఉంటే మనను కూడా మూర్ఖులు చేస్తాడు. కాబట్టి మూర్ఖులతో సమాగమం విడిచిపెట్టి కామం క్రోధంచ లోభంచ మోహంచ మదమత్సరు పరిత్యజ్య ఆత్మవల్లోకం దృష్ట్వా శాంతిం గమిష్యసి అసూయాం పరనిందాంచ కదాచిదపి మాకురు దంభాచారం అహంకారం నైష్ఠుర్యంచ పరిత్యజ. కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం వీటిని విడిచిపెట్టు. ఈ సంసారంలో ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణిని నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు వాడిని అలా చూడు. నిన్ను కొడితే నీకేమనిపిస్తోంది, నిన్ను తిడితే ఏమనిపిస్తోంది, వాడిని తిట్టినా అలాగే అనిపిస్తుంది అనే ఒక జ్ఞానం నువ్వు పొందు. అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. అసూయ రానివ్వకు. నీకంటే వాడు బాగుపడుతున్నాడు బాబు అనే బాధ రానివ్వకు. ఇందాక చెప్పినట్టుగా పరనంద మళ్లీ చేయదు. రెండోసారి చెప్పాడు ఇక్కడ పరనంద గురించి. తర్వాత దంభాచారం, ఇతరుల కోసం నువ్వేం చేయదు. నీ ఆత్మశాంతి కోసం ఏం చేసినా సరే. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే వాడికి వినపడటం కోసం జపమాల గట్టిగా పసాలు తిప్పుతామట. వాడు విడిపోయాక మళ్ళీ తీసి పక్కన పారేస్తాడు. అది దంభాచారం. ఒకటి కోసం నటిని తోల్చిన కర్మ మనకే వచ్చి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మ, ఆత్మానం. మన ఉద్ధరణ కోసం తప్ప ఇతరుల కోసం ఏంటండి? ఇతరుల్ని మనం ఎలాగో ఉద్ధరించలేము. కాబట్టి ఇతరుల కోసం మాత్రం నటించకు. నీ అంతటా నువ్వు అర్చన తీసుకో. అహంకారం దానే ఒక ఇప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం పోయాక తెలియకుండానే ముఖ్యంగా గురువులు శిష్యులు ఏమంటారంటే, నువ్వు చాలా గొప్పవాడు, నీ దగ్గర మంచి శక్తి వస్తుంది అంటాడట వీడిని ప్రోత్సహించడానికి. అప్పుడే శిష్యుడు వాడి దగ్గర పెట్టుకోవాలట, ఓహో నిజంగా వచ్చేసి నువ్వు గురువుగారు పొగుడుతున్నారని ప్రశంసకులు ఉంగాడ వీడి ప్రమాదంలో పడతాడు. అక్కడ కూడా జాగ్రత్తగా ఉంటే భగవంతుడి సేవని ఏమరి పోటలో విడిచిపెట్టాలో. నైష్ఠుర్యంచ పరిత్యజ, ఎవ్వండి నిష్ఠురంగా తిట్టకూడదు, అనవసరంగా పుట్టుకు చెడమడ 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 తెలిపేయకూడదు. ఒక్క బుద్ధి చెప్పే తల్లిదండ్రులకి గురువుకి మాత్రమే అధికారం ఉన్నది, ఈ సృష్టిలో ఎవరికీ లేదు. తప్పు చేస్తే తిట్టే బాధ్యత తల్లిదండ్రులదట మొదటి స్థానం, తర్వాత గురువుదట. తల్లి బొగ్గగిల్లి తాగింపదవుకున్నారు, బొగ్గగిల్లైనా పాలు తాగింపకపోతే చస్తాడు వాడు, అందుకని ఆ పని చేసే అధికారం తల్లిదండ్రులు. ఇప్పుడు కలియుగం, తల్లిదండ్రులు బొగ్గగిల్లి పాలు తాగించడమా? పిల్లలే తల్లిదండ్రులు కర్ర పెట్టి బాధేసి చిన్న కొట్టేసి ఒరే నాన్న అండం, డబ్బు మగ్గించేయండం, ఇవి కలియుగ లక్షణం. మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు వాళ్ళు మహానుభావులు ఎన్ని చెప్పినా వాళ్ళ స్థాయి సృష్టిలో మరి ఎవరికి రాదు. వాళ్ళకి పాదాలు పట్టుకుని దండం పెట్టి సేవ చేసి ఎవడు పూజిస్తాడో వాడికి కష్టం రాదు. నేను ఆశిస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఇది అసత్యం కాదు, సమస్త శాస్త్రాలు ఏకరీతిని చెబుతున్నాయి. అలాగని తల్లిదండ్రులు వాటిని పెళ్ళాన్ని వాడిని వాడవని మాత్రం కాదు, తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం వాళ్ళని ఇచ్చి వాళ్ళని పూజించడమే చెయ్యాలి. తదనంతరం గురువుని ఎలా చెయ్యాలి? ఇలాంటి తప్ప తగ్గిన వేళలో ఎవరిని నిష్ఠురంగా తిట్టరాదు, ప్రాణుల మీద దయ చూపించాలి. సత్పురుషులకు ఎంత శుశ్రూష చేస్తే అంత మంచిదండి. శుశ్రూషాంత్య తథా సతాం అన్నాడు. సాధువులకి మహాత్ములకి పండితులకు ఎంత సేవ చేయగలవో పూర్తిగా అంతా చెయ్యి, అది నీ జీవితాన్ని నిలబెడుతుంది. అది చెయ్యి చెయ్యి చెయ్యి, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వెనకంటి వెయ్యకు. తర్వాత త్వయా కృతాంస్థ ధర్మాన్వయి మా ప్రకాశయ పృచ్ఛతం. నాయన నేనే 10 ఎకరాలు దానం చేశానండి, నేను ఆ పని చేశానండి, నేను ఇక్కడ ఈ ధర్మం చేశానండి, నేను పలానా చోట గుడికి ఇంత డబ్బిచ్చానండి అని ఈ విధంగా చేసిన ధర్మ కార్యాలు నువ్వు ఎప్పుడు చెప్పు. నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి తప్ప నేనండి అయ్యి బాబా ఎంత ఇచ్చానండి, పద్మాకర గారికి 5 ఏళ్ల క్రితం భావల ఇచ్చానండి. ఇదే ఒక్కసారి దానం చేశాక ఈ జీవితంలో దాని గురించి మర్చిపోవాలి, 1 రూపాయి ఇచ్చామంటే అది మర్చిపోవాలి. ఇక్కడ సుస్పష్టంగా చెప్పాడు, త్వయాకృతావస్థ ధర్మాన్వయి మా ప్రకాశయ పృచ్ఛతం. పదే పదే అడిగిన ఓ పట్టాను నువ్వు చేసిన ధర్మాల గురించి చెప్పు. అక్కడ అన్నదానం శాశ్వతంగా పెట్టానండి, ఇక్కడ ఇది పెట్టానండి. ఒక ఆయన నాకు లిస్ట్ రాసి చెప్పాడు, నేనంటే ఏమనుకుంటున్నారు అని ఇంత చీటి. అయ్యప్ప గుడికి 10 రూపాయలు ఇచ్చాను తెలుసిన, అక్కడెక్కడో త్యాగరాజు కళాశాలకు బాధ్యత ఇచ్చాను తెలుసిన, ఇవన్నీ నన్ను మీరు పట్టించుకోవాలి, నాకు సన్మానం చెయ్యాలి అని నాకు ఒక ఉత్తరం. ఎక్కడెక్కడ ఏ దానాలు చేశారో చెప్పుకోకూడదు. మరి శాస్త్ర నియమం ఏంటంటే ఇలా చెప్పిన వెంటనే పరమ దోషం అట అని చెప్పి ఇక్కడ చెప్పాడు, నీ అంతటా నీవు చేసిన దాన ధర్మాల గురించి అదే పదే చెప్పు. కానీ వీడు చెప్తాడు, ఎందుకని వీడు అడుగుతాడు, వీడు చెప్పవలసిన బాధ్యత వీడుకుంది. దాత చెప్పుకోడు కానీ పుచ్చుకున్నప్పుడు చెప్పాలట. ఇప్పుడు దేవాలయానికి మీరు 10,000 ఇచ్చారు, మీకు చెప్పుకోవాలని కోరిక అక్కర్లా, కానీ పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫలానా వాళ్ళని చెప్పి అక్కడ రాయి వేస్తారు. ఎందుకు వేస్తారు? మిమ్మల్ని చూసి ఇంకో కొంతమంది ఆదర్శంగా తిరిగి చేస్తారు, తద్వారా ఈ ఆలయం వృద్ధి పొందుతుంది. ఆ రకంగా వాళ్ళు చేస్తారు తప్ప మీ అంతటి మీరు మాత్రం 10 సార్లు వెయిట్ చెప్పుకోకూడదు. చెప్పుకునే బాధ్యత ఇతరులది, చేసే బాధ్యత మనది. కాబట్టి ఏమన్నాడు, నీ ధర్మం గురించి నువ్వు చెప్పుకో. అనాచార పరాం దృష్ట్వా నోపేక్ష అంకురు శక్తిత, తప్పులు చేస్తున్న ఆచారాన్ని ఎవడైనా ప్రశ్నం చేస్తున్న అనాచారాన్ని నీవు చెప్పగలిగే స్థితిలో ఉంటే చెప్పు. శక్తిత అంటున్నాడు, ఉపేక్షంతో నీకు శక్తి కలిగి ఉంటే. ఎవడో కంచం ఒళ్ళో పెట్టుకుని అన్నం తింటాడండి, అలా తింటాం భయంకరమైన దోషం అని మనకు వచ్చింది. నేనున్నాను ఈ సత్యనారాయణకి చెప్పగలిగే అర్హత ఉంది, వాడేం అంటవు కాబట్టి చెప్పేసి ఇచ్చి, అయినా మొహపాటు పెట్టి చెప్పకపోతే దోషం అట. వాడు నన్ను చెప్పేస్తాడు, లేనిపోయిన కూడా బయట వీళ్ళకి చెప్తే కత్తించుకున్నాడు అని కూడా అప్పుడు చెప్పకూడదు. లేనిపోయి మూర్ఖులకి చెప్పకూడదు, వాడు చంపేస్తాడనే భయం ఉన్నప్పుడు. శక్తి కలిగి అవతల వాడు వింటాడన్నప్పుడు వాడికి చెప్పి తీరాలంట. అందుకే లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు ఎక్కడ తప్పు వస్తే మన వాళ్ళు వింటారని నమ్మకుంటే చెబుతాం, వాడు వచ్చిన తర్వాత నాకు తెలిసి నువ్వు చెప్పేది ఏంటంటే కర్ర చూస్తే మనం ఎలాగో చెప్పలేము. అందుకని నోపేక్షాంకురు శక్తి తహ, శక్తి ఉన్నప్పుడు మాత్రం ఉపేక్షించరాదు, శక్తి లేనప్పుడు ఉపేక్షించు. పూజత స్వతిథ్యం నిత్యం స్వకుటుంబ విరోధత, అంతేకాదు నీ కుటుంబానికి హాని కలగని రీతిలో అతిథుల్ని పూజించమన్నాడు. నీకు 100,000 రూపాయలు ఉంది ఇంట్లో క్యాష్, నీ పెళ్ళాం బిడ్డలను విడిచిపెట్టి డబ్బంతా దానం చేస్తే పాపం, వాళ్ళని ఉపేక్షించకుండా వాళ్ళకిచ్చేది వాళ్ళకిచ్చి మిగతాది మాత్రమే దాన ధర్మం చేయి. కుటుంబానికి ఏమి ఇవ్వకుండా వాళ్ళని రోడ్డుకు పడేసి మాత్రం దానం చేయి, ఇదే చెప్పేశాడు. పూజయస్వ అతిథ్యం నిత్యం స్వకుటుంబ అవిరోధత, ఈ కుటుంబానికి ఇబ్బంది కలగని రీతిలో వాళ్ళకి విరోధం కలగని రీతిలో దానం చేయి. వాళ్ళందరినీ నేమో పంప దానం చేసి వాళ్ళని రోడ్డు మీద వరకు పెడుతూ ఉంటే అది న్యాయం కాదు కనుక. ఇక ఎంత ధర్మం కూడా సూక్ష్మం చక్కగా చెప్పాడు. మనకి శక్తి వంచన లేకుండా చేయడమే తప్ప శక్తికి మించి చేయమని చెప్పడం. పత్రై పుష్పై ఫలైర్వాపి దుర్వాపి పల్లవైరథ పూజయస్య జగన్నాథం నారాయణ మకామతగా దేవాన్ ఋషీన్ పితృంశ్చాపి తర్పయస్వ యథావిధి అగ్నేశ్చ విధివద్ విప్రం పరిచర్యా పరోభవ. ఇవి చెయ్యాలి విధిపూర్వకంగా, ఏ కోరిక కోరకుండా. నాకు అఖండ ఐశ్వర్యం కావాలి, కోట్లన్నీ నా ఇంట్లోనే పడిపోవాలి, పక్క వాళ్ళ ఇళ్ళన్నీ కూలిపోయి మా ఇంట్లోకి వచ్చేయాలి ఐశ్వర్యం అని కోరుకోకు. నిష్కామభావంతో పళ్ళు పువ్వులు ఆకులు గరిగ పల్ల చిగురుటాకులు వీటితో భగవంతుణ్ణి వాసుదేవుణ్ణి పూజించు. దేవతలకి ఋషులకు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వవలసిన రోజుల్లో ఇయ్యి. అగ్నిని మాత్రం ప్రతిరోజు పూజించు నమస్కారం. అగ్నిని పూజించంటే ఏదో భయంకరమైన యజ్ఞం ఏం కాదు, ఇంట్లో అగ్నిని వెలిగించుకుని దానికి అన్నం పెట్టడం. గ్యాస్ సిస్టమ్ వెలిగించేది అగ్ని అంటే ఒప్పుకోరు. కుంపటిలో బొగ్గులతో కానీ కట్టెలతో కానీ వెలిగించిన అగ్నికి నమస్కారం చేయడం నిత్య అగ్నిహోత్రం. అవి చెయ్యి విధివత్తుగా. బ్రాహ్మణోత్తవులు ఇంటికి వస్తే వాళ్ళని పూజించు. అప్పుడప్పుడైనా పండితుల్ని ఒక్కసారి వాళ్ళ పతివారి బామారి గౌరవించి ఇంటికి తీసుకెళ్ళు, ఒక్కసారి పాద పూజ చేయి. అక్కడతోటి ఆ పరిచర్యాపురోభవ తప్పనిసరిగా వారికి పాదసేవ అది చేసుకుని కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సులు చల్లుకున్నవాడు మహాపవిత్రుడు అవుతాడు, వాడి జీవితానికి తిరుగులేదు. అంచేత ఎంత ప్రయత్నం చేసేనే ఈ పని చెయ్యాలట. దేవతాయతనే నిత్యం సమ్మార్జన పురోభవ. నిత్యం దేవాలయానికి వెళ్ళినప్పుడు అవకాశం ఉన్నప్పుడు చీపురు కట్ట పుచ్చుకుని కానీ తడిగుడ్డ పెట్టడం కానీ ఆలయం తొడవాలి. సమ్మార్జన అంటే తొడవడం అనమాట. చక్కగా ఆ మండపాలవి తుడిచి దైవ సేవ, ఇది అత్యద్భుతమైన ఫలితం. దేవాలయాన్ని ఊడవడం, అలకడం, గుడ్డ పెట్టి శుభ్రం చేయడం, మరి ఎంత అన్యాయం చేస్తున్నావు తెలిసిన మనం. అలకడం లేదు ఇప్పుడు, ఎలాగో శుభ్రంగా సిమెంట్లు వేసేసారు లేక రాళ్ళు వేసేసారు కనుక. ఉన్నది శుభ్రంగా తుడవడం, గుడ్డ పెట్టడం కాదు. తినేసి ఆ ఎంగిలివి అక్కడ కొబ్బరి చెప్పులు అరటిపళ్ళ తొక్కలు గుళ్ళల్లో వేస్తున్నారు కొందరు. పులిహార ప్రసాదం ఉన్న రోజు అయితే పులిహార కానీ ఆ మిరపకాయలు తీసి శుభ్రంగా మండపం అంతా తల్లి ఆ మెతుకులు వేస్తున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది దారుణుడు తెలిసే చూసే నేను చీనేసి చెయ్యి ఆ స్తంభానికి రాసేస్తాను. ఎంత దోషం అండి. అసలు ఈ ఎంగిరి ప్రసాదాలు నేల మీద పడితే వెంటనే శుభ్రం చేయాలి. అక్కడ అట్టే పెట్టేసి ఆ మిరపకాయలు అక్కడ పారేసిపోతున్నాం మనం. చీవుళ్ళు రాస్తున్నాం, మరి ఎన్నెన్ని దోషాలు చేస్తున్నాం. ఇవి శుభ్రం చేస్తే పుణ్యం, తెలుసో తెలియకో ఎంతవరకు చేసేస్తే ఇక మీద పైన ఇది పవిత్రంగా ఉంచాలండి. ఈ వాతావరణాన్ని కూర్చొని అంతేగాని ఆ పడంగా తటు ఇటు చూసి ఎవడో లేకుండా చూస్తూ కూర్చో అని ఉండడం కాదు. మండపానికి పవిత్రంగా ఉంచాలి దేవతాయతనాన్ని. ఎవడలా దీన్ని శుభ్రం చేస్తాడో వాడు మహాత్ముడు. పూరి జగన్నాథాన్ని ఆ ఒరిస్సా రాజులు ప్రతిదం నుంచి కూడా ఇంద్రజమునాది మహారాజులు అక్కడ చీపురు కట్టు వచ్చి ఇప్పటికి కూడా ఆలయాన్ని ఆ వంశవాడు పిలుస్తారు. అనాదిగా ఉంది అంత అద్భుతమైనది ఆ దేవాలయం తోడడం. ఇప్పుడు రాబోయే దాంట్లో కథ వస్తుంది భవిష్యత్తులో, ఇప్పుడు కాదు 3 రోజులు పోయాక వస్తుంది అనుకుంటా బహుశా. ఒక్క దేవాలయంలో తిరిగక తుడిస్తేనే అంత ఫలితం అనే కథ వస్తుంది విష్ణు మహాత్మ్యంలో. అంచేత ఏమని చెప్పాడు, నిత్యం సమ్మార్జన చేయడానికి ప్రయత్నించు. సుసమాగిత ఎక్కడన్నా మండపంలో గొళ్ళు పొగుళ్ళు ఉంటాయి అనుకోండి, ఇప్పుడు సిమెంట్ చేయాలి అలాంటి పొగుళ్ళు ఉంటాయి వీలున్న వాళ్ళు. పూర్వం ఏమన్నారంటే మట్టి కనుక అరికేసి ఎక్కడ ఆ పొగుళ్ళు లేకుండా, అలాగని అందరూ పోయి ఒకేసారి సిమెంట్ మొత్తం పూసేవే కదా, అవకాశం దొరికిన వాడు మీరు ఆ పడంగా దెబ్బ దెబ్బ దెబ్బని అంతప్పుడు సిమెంట్ లేనిదని పూసేస్తే లేనిపోయిన ఇబ్బంది. అంచేత పొగుళ్ళకి ఉపలేపనం చేసి వాటిని పూడ్చాలి. శీర్ణ స్ఫటిత సంధానం గురుదేవ గృహే సదా. దేవాలయంలో తలుపులు కాని స్తంభాలు కాని గోడలు కాని లోపల అంతర్భాగాలు కాని జీర్ణమైతే వాటిని మరమ్మత్తు చేయించు. విష్ణు మందిరంలో దీపాన్ని వెలిగించు. మాటి మాటికి నమస్కారాలు చెయ్యి ఆలయంలో. అంతేకాదు మార్గశోభాంచ, ఆ గుళ్ళోపులకు వచ్చే మార్గం ఉంటుంది కదంటే సంతు, ఈ సందంత మార్గం కింద లెక్క ప్రధానికి గుడికి వచ్చాము దాని ఎదురుగుండాలి, అది కూడా వీలుంటే తుడిచిపెట్టు, నీ అదృష్టం పండుతుంది. చీపురు కట్టుకోడు మనుకులు పెట్టుకుని వచ్చేటప్పుడు కస్తూరు చేయి. ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి దూడడం కాదు, వాడు కూడా చెప్పినట్టు శుభ్రంగా నీద. తర్వాత కందమూల ఫలయిర్వాంతి సదా పూజయ మాధవం. ఆ మాధవుడికి కందమూల ఫలాదులతో నివేదన చెయ్యి. ప్రదక్షిణ నమస్కారై స్తోత్రాణం పఠనైస్తథ. ఆలయంలోకి వచ్చాక చేయవలసిన నియమం ఏంటంటే ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ చేసేదే ప్రదక్షిణ. లోపల వెళ్ళాక ఒక్క నమస్కారమే, ఇంక తన చుట్టూ తాను తిరగడం కానీ ఇంకేం చేయకూడదట. ఒక్క నమస్కారమే ప్రదక్షిణ అంటే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అంటే గుడికి లోపల దర్శనానికి అడిగినప్పుడు అక్కడ తాను తిరగడానికి లేదు. వెనక నంది గరుత్మంతుడు ఉన్నా చూడకుండా సాష్టాంగపడి ఈ కాళ్ళు వాళ్ళకేసి పెట్టడం అనేది దోషం. కాబట్టి అలా చేయకుండా కేవలం నమస్కారం, లోపల గుడి చుట్టూ మాత్రం ప్రదక్షిణ, వీటితో స్వామిని అర్చించాలి. అసలు దేవాలయంలో నమస్కారం చాలా గొప్పది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకసారి అంతర్భాగంలోకి వెళ్ళాక లోపల ఎటువంటి వాడికి దండం పెట్టకూడదు, ఒక్క మూర్తికే దండం పెట్టాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు చేసినా పర్వాలేదు, ఆ గుడి లోపల దర్శనానికి వెళ్ళాక మాత్రం అక్కడ ఇంకెవ్వరికీ దండం పెట్టకూడదు, అసలు పాద నమస్కారం పనికిరాదు, బయటకు వచ్చాకే దండం అట. అందుకే ఈ మండపాదుల్లోనే సేవ, లోపల ఒక్క దేవుడికే సేవ, అక్కడ ఇంకెవరికి సేవ లేదు. సాక్షాత్తు ఆది శంకరాచార్యులు వారు వచ్చినా సేవ చేయడానికి లేదు. తర్వాత స్తోత్ర పాఠాలు చెయ్యాలట. స్తోత్రం ఎప్పుడు కూడా 10 మంది కలిపినప్పుడే బిగ్గరగా చదవాలి, విడివిడిగా ఉన్నప్పుడు మాత్రం లోపలే చదువుకోవాలట. ఎట్టి పరిస్థితుల్లో పైకి ఉచ్చరించకుండా స్తోత్రం, తనకి వచ్చినటువంటి ఏదో ఒక స్తోత్రం చదువుకోవాలి. పురాణ శ్రవణం చైవ పురాణ పఠనం తదా వేదాంత పఠనం చైవ ప్రత్యహం కురుశక్తిత. తర్వాత వీలున్నంత వరకు ప్రతిరోజు పురాణాన్ని విను, వీలు ఉంటే నువ్వు కూడా చెప్పు. అది ఇది కూడా వినడము చెప్పడము కుదరదనుకో, ఇతరులకైనా వీరేలా ఏర్పాటు చేయి. వేదాంతాన్ని అధ్యయనం చెయ్యి. ప్రత్యహం అన్నాడు ఇక్కడ అంటే ప్రతిరోజు చేయమన్నాడు ఈ విషయం, ఒకరోజు కాదు, నిత్యం చేయడానికి అదృష్టానికి నోచుకో. నిత్యం పురాణం వినడం అనేది అది అసామాన్యమైన విషయం. ఇదే ఈ మధ్యన మన వాళ్ళు మొదలెట్టారు, డేటు మొదలు పెట్టిన తర్వాత నిత్య పురాణ పారాయణం అనే స్కీము ఇది అయ్యాక మొదలవుతుంది. ఈ పురాణం మన మొదటి భాగం అయ్యాక తర్వాత అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత ఇలా చేస్తే ఏవం స్థితే తవ జ్ఞానం భవిష్యత్యుత్తమోత్తమం జ్ఞానాత్ సమస్త పాపానాం మోక్షోభవతి నిశ్చితం. ఇలా నిశ్చించి చేస్తే పరమ ఉత్తమమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది, ఇదే నీకు మోక్షం ఇచ్చే మార్గం. ఈ మోక్ష మార్గం నీకు క్లుప్తంగా చెప్పాను, వీలున్నంత వరకు వీటిని ఎన్ని వీలుంటే అన్ని పాలించు. జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందట, జ్ఞానాత్ సమస్త పాపానం మోక్ష, పాపాలన్నీ తొలగిపోతాయి. పాపాలు ఎప్పుడైతే తొలగుతాయో గ్యారంటీగా మోక్షం వస్తుంది. ఈ విధంగా ఈ నియమాల వల్ల ఉత్తమ జ్ఞానం, జ్ఞానం వల్ల పాప వినాశనం, పాప వినాశనం వల్ల ముక్తి వరుసగా లభిస్తాయి, నిశ్చితం అన్నాడు. అంటే ఖచ్చితమే, ఏమి ఇందులో సందేహం లేదు, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఈ విధంగా వేదమాలికి మహాద్భుతమైన రీతిలో జ్ఞానంతి అనే ఆ మహర్షి పదరిక ఆశ్రమంలో వివరించగానే అప్పటి వరకు ఉన్న అజ్ఞానం అనే అంధకారం పటాపంచలైపోయింది. అతని ముఖంలో తేలిక పాటుతనం కనపడింది, బెంగపోయింది. ఎప్పుడైతే బెంగపోయిందో ప్రశాంత వదనం ఏర్పడింది, తేజస్సు వచ్చింది. అతనికి తన స్వల్ప జ్ఞానం వల్ల ఇవన్నీ గ్రహించుకుని అక్కడే ఉండిపోయాడు కొంతకాలం. కొన్ని ఏళ్ళు ఉన్నాడు, ఏళ్ల తరబడి ప్రతిరోజు స్నానం చేయడం, ఈయన చెప్పినట్టుగానే అర్చనలు చేయడం, అక్కడ ఉండే మందిరాలకి సేవ చేయడం, వాళ్ళు చెప్పే పురాణాలు వినడం, విన్న వాటిని తాను మళ్ళీ ఇతరులకు చెప్పడం, విని కూడా చెప్పగలిగే అదృష్టం కొందరికి ఉంటుంది, వినగానే విన్నదన్నట్టుగా చెప్పగలుగుతారు, అలా చెప్పడం ఇలా చేశాడు. కొంతకాలం గడిచిందిటండి, వేదమాలి కదా చిత్తు జ్ఞాన లేశ ప్రచోదిత కోహం మమ క్రియాకేతి స్వయమేవ వ్యచింతయతు మమ జన్మ కథం జాతం రూపం కీదృక్విధం మమ ఏవం విచారణ పరోది వా నిజమతంత్రిత. ఇలా కొద్ది రోజులు గడిచాక అల్ప జ్ఞానం అతనికి బయలుదేరింది. ఒకేసారి పూర్తి జ్ఞానం దగ్గర కొంచెం జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం రాగానే ఈయన కొన్ని ప్రశ్నలు పుట్టాయి. నేనెవండి, అసలు నా కర్తవ్యం ఏమిటి అనే ఒక ఆలోచన వచ్చి రాగానే ఏం చేసేట, తన శక్తితో తన తెలివితేటలతో నేనెవండి నేనెవండి అని ఆలోచించాడు. రోజు కాగితాల మీద తిరిగేశాడు, ఏం అర్థం కాల. వెంటనే వేదమాలి ఈ ప్రశ్నలకు మళ్ళీ సమాధానం తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ సలహా చెప్పిన ఆయన ఎవరున్నారు, ఆయన దగ్గరికి జానంతి మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి పునర్జానంతి ఆగమ్య ప్రణమ్య యదమువాచ, మళ్ళీ ఆ జానంతి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించి భక్తి శ్రద్ధలతో ఇలా అడిగాట, మహానుభావ బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడా గురుదేవ, నా కర్తవ్యం నువ్వు బోధించవు, దాని ప్రకారం నువ్వు చెప్పినటువంటి నియమాలతో నడుచుకుంటున్నాను. నాకు ఒక సందేహం పుట్టింది, అసలు నేను ఎవండి, నా జన్మ ఎలా వచ్చింది, ఇది వివరం చెప్పున్నాను, నాకు ఎప్పటికైనా మోక్షం ఉందా లేదా, ఈ విశేషాలన్నీ నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏదో నేను ప్రశ్నిస్తే కిరిగితే నువ్వు సరైన సమాధానం చెబుతావు. జ్ఞానంతి ఆశ్చర్యపోయాడు. ఏళ్ళ నుంచి నా చుట్టూ ఉన్నారు చాలా మంది శిష్యులు, నేనేమని ఎందుకు పుట్టాను లాంటి ప్రశ్నలు వేసినాడు ఒక్కడు లేడు, చెప్పింది చెప్పినట్టు నడుచుకున్నారు. నీకు అనుమానం వచ్చింది అంటే జ్ఞానం ఉదయం అయ్యింది. సత్యం సత్యం మహాభాగం చిత్తం భ్రాంతం సునిశ్చితం అవిద్యా నిలయం చిత్తం కథం సద్భావమేషిది. నేనేమండి ఏమిటి ఇలాంటి సందేహం నీకు రావడం సందేహం లేదు, ఇది మంచిదే, ఇది సత్యమే. అవిద్యకి మూల కారణమైన హృదయంలో సందేహాలు పుడతాయని తీరం, అనేక రకాల సందేహాలు, ఇలా చేస్తే వచ్చా ఇలా చేస్తున్నా ఇదేమిటి అదేమిటి అన్ని సందేహాలే పుడతాయి. ఎందుకంటే హృదయం అంతా అవిద్య నిలయం. ఎప్పుడు నిత్యం సందేహం లేకుండా ఉండదు ఈ శరీరానికి, దేహమున్నంత వరకు సందేహం ఉండు. అంచేత నేను విషయం నీకు చెబుతున్నా ఓ పండితుడా, అహంకారం అనేది ఈ మనస్సు యొక్క ధర్మం, ఆత్మధర్మం కాదు, దానివల్లే ఈ సందేహాలు వస్తాయి. ఎంత కాదనుకున్నా నేను 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 చేస్తున్నాను నాది అనే భావన లేకుండా ఎవడుండగలడు, అది ఉండకొద్దీ ఈ అనుమానాలు పట్టుకుంటాయి. అహంకారో మనోధర్మ ఆత్మనో నహి పండిత పునశ్చ కోహమిత్యుక్తం వేదమాలే త్వయా తుయత్ మమ జాత్యాది శూన్యస్య కథం నామకరో. వేదమాలి, నేనెవండి అన్ను అడిగావు కదా, ఇది ఎవడు చెప్పగలడు, నీ ఆత్మ ఉన్నది, ఈ శరీరం ఉన్నది నీకు, నీలో రెండు ఉన్నాయి, ఒకటి ఈ కనపడే రూపం, దీని లోపల ఆత్మ. ఈ శరీరం అయితే నువ్వు వేదమాలి అనేవాడివి, ఫలానా వాళ్ళ అబ్బాయివి, ఫలానా గోత్రం, ఫలానా కులం, ఫలానా వ్యవహారం ఇది. కానీ ఇది ఇచ్చే ఉండదుగా, ఈ శరీరం టెంపరీ. ఈ తర్వాత ఈ తోలు ఫ్యాక్టరీ ఏమవుతుందో చెప్పలేము. ఈ లెదర్ ఇండస్ట్రీ, ఈ లోపల ఆత్మని గురించి నువ్వు అడిగే అసలు ప్రశ్న నేను ఇవ్వండి అని. ఈ ఆత్మ ఉన్నదే, ఇది దీనికి జాతి లేదు. దీనికే జాతి ఉంటే ఎన్ని జన్మలు ఎత్తిందో, ఎన్ని జాతులు ఉండాలి దీనికి, ఎన్ని కులాలు ఉండాలి, ఎన్నిసార్లు ఎన్ని విశేషాలు, ఒకప్పుడు స్త్రీ, ఒకసారి పురుషుడు, ఒకసారి చెద, ఒకసారి రథ, ఒకసారి కప్ప, ఒకసారి చేప, ఒకసారి పేత, మరొకటి ఇంకోటి, ఇలా ఎన్నో ఎత్తిన ఆత్మ ఇది. కాబట్టి ఆత్మకి జాతి లేదు, మతం లేదు, కులం లేదు, భేదం లేదు, అసలు ఏ నామకరణం లేని ఒకనొక అశూన్యం ఇది. ఉపమానం దీంతో దేంతో పోల్చలేము, దీనికి ఏ గుణం లేదు, దీన్ని ఎవరితో పోల్చలేము. అప్రమేయమైన పరమాత్మ నుంచి వెలువడి వచ్చిన ఒక జీవాత్మ ఇది, దీనికి నామం లేదు. కాబట్టి నువ్వెవడివి అంటే నీకు నామమే లేని వాడివి, నువ్వు అనామకుడవు. ఇక పరంజ్యోతి స్వరూపుడు, పరిపూర్ణుడు, అవ్యయాత్ముడు, అవిచ్ఛిన్న ప్రకృతి అయిన ఆ పరమాత్ముడే ఇది. బతికున్నప్పుడేమో విడిగా ఉండి, పోగానే ఇది వెళ్ళి మళ్ళీ అక్కడ లీనమవడానికి ప్రయత్నం చేయడమే నువ్వేం చెయ్యాలని కర్తవ్యం. బతికున్నంత వరకు ఈ శరీరంతో వ్యాపారం చేసావు, తిన్నావు, తిరిగావు, చచ్చాక ఇవేమి రావు గనక, అప్పుడు మనం ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, ఇందులో జ్యోతిస్వరూపంగా సూక్ష్మంగా వ్యాపించే ఈ ఆత్మ, ఈ చైతన్యం ఆ పరమాత్ముల్లో కలవాలి అనుకోవడమే ఈ శరీరం యొక్క కర్తవ్యం. దానికి చేయవలసిన మార్గమే ఆధ్యాత్మిక సాధన. నాయన, ఈ ఆత్మ ఉన్నదే తనంత తానే ప్రకాశిస్తుంది, నిత్యం. ఇవాళ నుండి రేపు పోయేది కాదు, నువ్వు ఒకప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉంటున్నావు, అంచేత నిత్యం. ఇది అనంతం, ఇది అజరం. ఈ ఆత్మకి ముసలితనం లేదు, అమరం, చావు లేదు, పరిపూర్ణత్వం, పరానంద సనాతన బ్రహ్మ దగ్గరికి వెళ్ళేది ఈ ఆత్మే మిగిలేది. ఈ ఆత్మని ఎవడూ శత్రువు చంపలేడు. శరీరాన్ని తగలబెట్టగలరు కాని దీన్ని ఎవడు తగలబెట్టలేడు. శరీరాన్ని పాతి పెట్టగలడు కాని ఆత్మని ఎవడూ పాతి పెట్టలేడు. ఈ ఆత్మ ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీ కొత్త రూపాలు ధరిస్తుంది, దీనికి నిలకడ లేదు. నిలకడ సాధించడానికి చేసేదాన్ని యోగాభ్యాసం అంటారు నాయన. నువ్వు దీనిని తత్వమసి అంటే నీవు అదే ఉన్నావు, నీవు ఆ పరమాత్ముడు సుమా, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మని సుమా. ఈ వాక్యాల ద్వారా ఎప్పటికప్పుడు ఈ ఆత్మ పరమాత్మ స్వరూపం అనే జ్ఞానం కలిగి ఉండాలి, అదే మోక్షానికి మూల కారణం అవుతుంది. ఈ విశ్వం అంతా పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మలో ఉండేటటువంటి ఇండివిజువల్ వైయక్తికమైన బ్రహ్మస్వరూపాలు ఈ శరీరాలు. ఈ శరీరంలో ఉండే ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు తన మీద తనకి ఎప్పుడు అభిమానం ఉండదట, నేను ఇంత వాడిని, అటువంటి వాడిని, నాది, నా ఇల్లు, నా డబ్బు, ఈ మమకారానికి దూరంగా ఉంటాడు. వాటిలో ఉంటాడు, ఉండి కూడా అంటి అంటనట్టుగా ఉంటాడు. తామరాకు మీద నీటి బుట్ల, అందులో ఉండకుండా ఎలాగూ ఉండలేదు. తామరాకు మీద ఉన్న నీటి బొట్టు తామరాకును అంటుకోదు. నీళ్లలో వేసిన నూనె బిందు వ్యాపిస్తుంది కానీ అది కలిసిపోదు ఎప్పటికీ. అలాగే ఈ శరీరంతో ఉన్న ఆత్మ కూడా ఎప్పటికీ శరీరంతో కలిసిపోదు, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి ఇదే జ్ఞానాన్ని గుర్తుపెట్టుకో అనగానే వేదవాళికి ఆశ్చర్య కలిగింది. ఇదే నేనంటే, ఇదే అహంకారం విడిచిపెట్టడం అంటే అనుకున్నాడు. ఆ రెండు ముక్కలతో ఆయనకి మోక్షానికి కలిసిన సాధనం దొరికిందట. వెంటనే ఏం చేసేట, పాదాల మీద పడ్డట, ఆనందపడిపోయాడు. అక్కడ కొద్ది రోజులుండి నేనే బ్రహ్మని అనే ధ్యానాన్ని తెలుసుకున్నాడు. ఈ శరీరం నేను కాదని, నేను ఒక జీవాత్మని, ఆత్మకి నాశనం లేదని, ఇది ఎప్పటికైనా పరమాత్మని పొందడానికి అహంకారమైన కృషి చేయాలని నీకు చెప్పావు, అది నా బుర్రని పట్టింది, ఇంక నేను ఇక్కడ ఉండను, నా చివరి కొరకు గంగానదికి తెచ్చిపోవాలి. ఆ విశ్వేశ్వర సన్నిధానంలో మరణం కనుక పొందితే కాశీలో ఇక వాడికి పునర్జన్మ ఉండదట. ఒకవేళ వస్తే ఉత్తమ ఉత్తమమైన జన్మ వస్తుందట, ఆనందం కలుగుతుందట. అవిముక్త హట్టభూమి అటది, అక్కడికి వెళ్ళొస్తాను, వెళ్ళి రమ్మంటారా అన్నట్ట. గురువు గారు ఏమంటాడు, అలాగే వెళ్ళిరా నాయన, నీ మనశ్శాంతి కోసం నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు అన్నాక వెంటనే గురుం ప్రణమ్య జానంతిం సదా ధ్యాన పురోభవత్తు గతే బహుదిదే కాలే వేదమాలి మునీశ్వర వారాణసీపురం పాప్య పరం మోక్షమవాప్తవాన్. ఆయన పాదాలకి దండం పెట్టాడు, శాంతి పొందాడు, ఆనందంగా అక్కడి నుంచి ధ్యానముగ్రుడైన ఆయన బయలుదేరాడు. మళ్ళీ నడిచి 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 వచ్చాట. ఎంతో పూర్వం దారిలో ఒక మండపంలో కూర్చున్నాడు అని చెప్పి మన చంద్రకాంత శిలా వేదిక మీద, అక్కడ మళ్ళీ కూర్చుందాం చూస్తే అసలు అక్కడ చెట్టు లేదు, ఆ మండపం లేదట, కాలి గుర్తులు తప్ప. అరే అదే ఎవడన్నా పీక్కుపోయాడా? పీక్కుపోవడం కాదు, ఆ పరమాత్ముడు నా కోసం వైకుంఠ మండపాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు, ఇప్పుడు అవసరం లేదు, జ్ఞానం వచ్చింది కనుక తీసుకుపోయాడు. ఆ భక్తుల మీద ఎంత కృప, అపార కృప అనుకుని ఆనందంగా ఆ మండపం ఉన్న చోట కాళ్ళు చేతులు జోడించి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆ మట్టి శిరస్సుకు రాసుకున్నాడు, పూజించాడు. అక్కడ ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నట్ట, విశ్రాంతి తీసుకుని మళ్ళీ గంగ దాటాడు, దాటి అవతలకు వచ్చాడు. వరుసగా ఋషికేశం హరిద్వారాలు మళ్ళీ పునర్దర్శనాలు చేసుకుంటూ తిరిగి వారాణసి క్షేత్రం చేరాడట. అది అవిముక్త అట్టభూమి. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాడికి మోక్షమే, బ్రహ్మానందమే, మహాసుఖం, అవి తప్ప మరేమి ఎరగనటువంటి చోటు. అక్కడికి వచ్చాక చూశాడు తాను ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం హాయిగా సాగుతోంది, ఏం తేడా లేదు, ఎవడు దాని పట్టుకుని ఏడిపించడం లేదు, మంచి ధర్మకర్తలు పెట్టంట. సహజంగా లోకంలో ఏంటంటే ధర్మకర్తలు కొంతకాలం తర్వాత డబ్బు అక్కడ పెట్టి చెడిపోతారు, వాళ్ళు ఎంతకాలం నిర్వహిస్తారు. ఈ ట్రస్టీలు కొత్త కొత్త వాళ్ళు చేరతారు, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అది ట్రస్ట్ పెట్టడం. ట్రస్టీ అంటేనే వాళ్ళ ట్రస్ట్ ఉంటేనే కదా నమ్మకం కొద్దీ పెట్టాం, అది నమ్మకం లేదు ఏమీ లేదు, వాడు మొత్తం దేవుడే మీకేస్తారు వాళ్ళు. మహాభయంకర దోషం అంటే ఆలయానికి సంబంధించిన సొమ్ములు అలా దిగమింగి దానికి ఉండేటటువంటి ధర్మకర్తలు ఉన్నారే వాళ్ళు కొద్దీ పాటలు అన్నీ కావట, వాళ్ళ గురించి భయంకరంగా రాసుకొచ్చారు పురాణాలు. అంత ఘోర పాపం లేదు ఈ కలియుగంలో, మరి అదేం ఆశ్చర్యము కానీ ఏం ప్రమాదంలో చాలా మంది చోట్ల ఈ ఊళ్ళు చూస్తూ ఉంటాం మనం, అంతా దేవుడి సొమ్ము కుటకాయ స్వాహ, మరి వీళ్ళకి ఎటువంటి వస్తుందో. పూర్వం రామచంద్ర ప్రభువు కొలువులో ఉన్నాడు, బయట ఒక ధర్మగంటను వెళ్ళడిగట్టే ఎవరికైనా కష్టం వస్తే అది కుట్టు టక్కర్ కొట్టమని, ఆ కొడుకు వాళ్ళు లోపలికి తీసుకెడతారు. ఓ రోజు నా గంట గణగణ గణగణ మోగుతోంది, ఏమిటా అని రామచంద్రుడు బయటికి పంపాడు ద్వారపాలకుడిని, అక్కడ ఎవరూ లేరండి, ఈ కుక్క ఉందండి అని ద్వారపాలకుడు కుక్కను తీసుకొచ్చాట. పాప ఆ కుక్కను ఎత్తంతా రక్తం గారిపోతుంది. ప్రొఫెసర్, కుక్క గారు ఏమిటి ఇక్కడికి వచ్చారు, నెత్తి మీద ఈ రక్తం ఏమిటి, ఎందుకు గంట కొట్టారన్నాడు రాముడు గౌరవంగా. రామచంద్ర ప్రభు, నీ పరిపాలనలో అధర్మం అన్యాయం ఎక్కువైపోయాయి ఆ కుక్క, ఆ మీద ఆ పాండవస్తులో పంప తీసి ప్రతిపక్షం వాళ్ళు పంపారా ఏమి, నిన్ను ఏమన్యాయం జరిగింది నీకన్నట్ట, నేను ఇక్కడ ఎదురుకుంటా ఒక అరుగు మీద పడుకున్నానండి, ఎంతలో అక్కడికి ఒక బ్రాహ్మడు వచ్చాడు, నేనేం ఎరగలేనండి, కనీసం బహుమని కూడా అలా చేతిలో కరెక్ట్ నెత్తిలో దొడుకొట్టాడండి, వాడు అక్కడే ఉన్నాడో ఉన్నాడండి, వాడిని కూడా తీసుకురండి అన్నారక. వాడిని తీసుకొచ్చారు, కర్ర పోటు వేసుకొచ్చాట వాడు. ఏమయ్యా ఎందుకు కొట్టేది కుక్క అన్నట్టు, ఏం లేదండి అరుగు మీద దీన్ని తోలేయాలనిపించింది నాకు, దాన్ని చూస్తే భయం కుక్కనే, మరి నేను కరవలేదు కదయ్యా, బీదకి రాలేదు కదా అన్నట్ట, కరవకపోయినా ఎందుకు దాని మొహం చూస్తే భయం వేసిందండి, దాన్ని తరివేసి ఇక్కడ కొడుకుందామని కొట్టానండి అన్నట్ట. అన్యాయంగా కొట్టినట్టే నువ్వే ఒప్పుకున్నావు, మరి ఏం శిక్ష వేయాలి అని కుక్క గారికి తిరిగారు. ఆ ఏమండి డాక్టర్ కుక్క గారు, ఆయనకి ఏమో శిక్ష విధించాలో ఏమిటో మీరే శిక్ష వేయండి అన్నట్ట. ఏం లేదు అక్కడ ఒక ఆలయం ఉందండి, ఆ ఆలయానికి ధర్మకర్తగా వేసేయండి, మంచి పదవిస్తున్నావు ఏమిటి శిక్ష వేయమంటే అన్నట్టు రాముడు నవ్వి. పూర్వం నేనే ధర్మకర్తనండి, ఆలయానికి వచ్చిన సొమ్మంతా ఆలయానికి ఖర్చు పెట్టి కూడా దిగమింగానండి, ఈ జన్మలో కుక్కరై పుట్టి ఇలా ఆవుదెబ్బలు తిన్నానండి, ఇది వీడికి కలగడం కోసం వీడికి శిక్ష వేశానండి. అచ్చేత ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తృత్వం, ఆ డబ్బు మనం తిన్నామా, అది వంశాలను నాశనం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతే ముఖ్యంగా ఈ ట్రస్టీలు ఈ అన్నదాన సమాజాదుల్లో ఉండే ధర్మకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. అంచేత మహాత్ములు పూర్వం ఎక్కువ మంది అలా చేసేవారు కదా, అక్కడక్కడ తగులుతారు కొంతమంది మనకి, అదో వాళ్ళ వల్ల ఈ వ్యవస్థ పాడైపోతూ ఉంటుంది. అందుకని ఇలా పరిశీలించేట ఒక్కసారి మళ్ళీ మంచి ధర్మకర్తలు ఏర్పడ్డారు మహాత్ములు, హాయిగా అన్నదానం సాగుతోంది, తృప్తి కలిగింది, నిత్యం లేవడం ఆయన ఆరు కాలాలు పూజించేటండి అక్కడ శివుడు, షక్కాల పూజ అంట. పంచ బ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ చంచన్ మంత్ర పరంపరా పరమ నిష్ఠా తత్పరత్వం మంచుంగొండ అనుంగు పిండి కొడుకు మధ్యాగ్ర కాలంబు సేవించున్ బ్రాహ్మణ వర్యుడయ్యడ మనోవీధి సదాధ్యాసితను. ఓం నమశివాయ అనేది పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ మంత్రం అంటారు. దీనికి అంగన్యాస కరన్యాసాదులు ఉన్నాయి. నమశివాయ నమశివాయని దిపించడం కాదు, దీనికి ఓంకారం చేర్చాలి. ఒక్కొక్క అక్షరంతో అంగుష్టాభ్యా నమ తర్జనీభ్యా నమ అని కరన్యాసమును హృదయన్యాసం అంగన్యాసం అంటాం. ఇవి చేసి బీజాక్షరాలు కొన్ని ఉంటాయి వాటితో, ఆ తర్వాత జపం చేసేవాటి మధ్యాహ్నం, మళ్ళీ మధ్యాహ్నం అయ్యాక సాయంకాలం పూట ఆరింటికి, మళ్ళీ 9 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి, మళ్ళీ ఉదయం 6 గంటలకి, తిరిగి ఉదయం 9 గంటలకి వెరసి షట్కాల పూజ. 6 కాలాలు శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించి, నిజంగా గంగతో అభిషేకించి ఆ విశ్వేశ్వరుణ్ణి ఈ పంచబ్రహ్మాదులతో కూడినటువంటి అంగన్యాస కరన్యాసాదులతో కూడినటువంటి పరమ పవిత్రమైన ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ వచ్చినటువంటి పెద్దల్ని సేవిస్తూ, మరి చెప్పినట్టుగా అక్కడ ఉండే మండపం తుడవడం, జ్ఞాన మండపం, ముక్తి మండపాలని, తర్వాత అక్కడ చీపురు కట్ట కూర్చుని గుడి ప్రాకారం కురుస్తూ, వచ్చే పోయే వాళ్ళ వల్ల మట్టి ఏర్పడితే గుడ్డ పెట్టి దాన్ని శుభ్రం చేస్తూ, సో మళ్ళీ ఎప్పటికప్పుడు దానిని సమ్మార్జనం చేస్తూ కాలక్షేపం చేశాడు. క్రమేపీ ముసలితనం వచ్చింది, ఇంకా శరీరం అంతా కృషించిపోయింది, లేవలేక అక్కడ ఉండే మండపంలో పడున్నట్టు పాపం. ఇంత దాన ధర్మాలు ఇవన్నీ చేసిన ఆయన చివరి క్షణాల్లో అక్కడ జ్ఞానవాపి దగ్గర ఉండేటటువంటి ఆ పురాణ మండపం, ముక్తి మండపం, అక్కడ పడుకున్నాడు. పడుకుని కాసేపు వాసుదేవ స్మరణం, కాసేపు విశ్వేశ్వర స్మరణం. ఆ విశ్వేశ్వరుడి మృత్యు తీయుడు తలుచుకున్నాడు. జీవితకాలం అంతా భగవంతుడే ధ్యాసతో ఉన్న కారణం చేత చివరి రోజుల్లో ఆ భగవంతుడే గుర్తొచ్చాడు ఆయన. ఎవరికి దేని మీద దృష్టి, చివరి కాలంలో అంత్యకాలంలో అవే గుర్తొస్తాయి. ఇంకా పిల్లలు కాని భార్య కాని ఎవరు గుర్తులేరట ఆయన. ఎంతసేపు ఆ భగవంతుడే తలుచుకున్నట్ట. జయ జయ శంకర సాధువ శంకర స్వార్థ వినాశంకర, జయ జయ హే ఉమానాయక గంగాధారి, జయ జయ శంకర సాధువ శంకర నారాయణ శరణాగత వత్సల విశ్వేశ్వర ఏ కృపాసాగర, సాధులోకనత భక్త పరిత్రాణవ శంకర శంకర భక్త మానస వశంకర, దుష్ట మదాసురేంద్ర నాశంకర, పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ, పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త, జయ తాండవ ఖేళన భక్త పాలన, శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ, ధామలేశ భూతలోక బంధవే నమ శివాయ, శోషితాన మత్సరాసురేంద్ర తే నమ శివాయ, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఆగిపోయింది ఆయన కంఠం ఒక క్షణకాలంలో. శరీరం అంతా నిశ్చైతన్యం అయిపోయింది. ఆ చైతన్యం తొలగిపోయిన శరీరంలోంచి ఒక దివ్యమైన జ్యోతి ముహూర్తం పగలగొట్టుకుని పై భాగాన్ని పగలగొట్టుకుని కపాల మోక్షం అంటారు. ఒక దివ్య జ్యోతి బయటకు వచ్చింది. అక్కడ నుంచి దశ దిశలు వెలిగిపోతూ ఉండగా విష్ణు కింకరులు వచ్చారట. ఆయన చేసింది శివనామస్మరణం, మరణం చెందింది కాశీలు, కానీ వైకుంఠవాసులు వచ్చారు. వాళ్ళకి పేదంటండి, ఎవడు తన మనస్సులో ఏ లోకానికి వెళ్ళాలనుకుంటాడో అక్కడికే వెళతాడు ఏ నామం చేసిన. ఆయనకి వైకుంఠం అంటే ఇష్టం. అందుకని ఆ సమయంలో ఆ శివాలయంలో గంగా నదీ తీరంలో వారాణసి క్షేత్రంలో వాసుదేవుడు కింకరుల్ని పంపించాడు శంఖలేక పెంకత్తో ఆయన్ని తీసుకెళ్ళడానికి. దివ్య విమానంలో కూర్చోబెట్టారట. ఆ విమానం రెక్కలు ఇలా కదిలిస్తూ ఉంటే ఓం నమో నారాయణాయేతి నిస్వనమయ్యొప్పు విమానమందున ఓం నమో నారాయణాయ అని పలుకుతున్నది ఆ విమానము రెక్కలు. అటువంటి నాదం మధ్యలో ఆ విమానం పైకి ఎగురుతూ ఉన్నది. అదృష్టవంతులు కొందరు చూడగలిగారు అక్కడి యోగులు. ఈ మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళి 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 ఆ దివ్య మంగళ విగ్రహాన్ని వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి, అతశీ పుష్ప సంకాసుణ్ణి, హార నూపుర కేయూర పారిహార్యధరుణ్ణి చూచాడు. అక్కడ మోక్షం పొందాడు. ఇది అత్యద్భుతమైన కథ. వేదవాళికి మోక్షం ఇచ్చిన కథ. యయమం పఠతే అధ్యాయం శృణుయాద్వా సమాహితః సకర్మపాశ విచ్ఛేదం ప్రాప్య సౌఖ్యమవాప్నుయాత్. ఈ అధ్యాయం, ఈ పరమ పవిత్రమైన ఈ కథని ఎవడు చదువుతాడో, శృణుయాత్ వింటాడో, ఎలాగ సమాహితగా మంచి నిష్ఠాపూర్వకంగా ధ్యానపూర్వకంగా వినాలి, మనస్సు చెదరనివ్వకుండా భక్తి ప్రీతులతో వింటాడో అటువంటి వాడు కర్మ పాశ విచ్ఛేదం ప్రాప్య. తన కర్మ పాశాలన్నీ తెగిపోతాయి. ఆనాటి వరకు కర్మబంధాలు తొలగిపోతాయి వాడికి. తర్వాత పరా సౌఖ్యమవ ఆప్రూయాత, గొప్ప మోక్షాన్ని, సుఖాన్ని, శాశ్వతానందాన్ని పొందుతాడు. వేదపాలి ఇద్దరు కొడుకులు ఉన్నారు అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. యజ్ఞవాలి, సుహాలి అని పిలువబడతారు వారు. వెళ్ళినప్పుడు ఆస్తిలో ఒక భాగం వారిద్దరికీ తెలుసగం పంచి వెళ్ళిపోయాడు వేదమాలి. ఇక ఆ కొడుకుల వ్యవహారం ఏమిటో వాళ్ళు ఏం చేశారో చెప్పుకుందాం. జ్యేష్ఠ పుత్రుడైన యజ్ఞవాలి తండ్రి రెండు భాగాలు చేసి ఆస్తి పంచగానే తమ్ముడిని పిలిచి, అబ్బాయి మన నాన్న అమ్మకో భాగం, నీకో భాగం, నాకో భాగం, తనకో భాగం చొప్పున నాలుగు భాగాలు తీసేశాడు. మనిద్దరికి ఇచ్చినటువంటి దాన్ని ఎవరికి ఏది ఇష్టమో తీసుకున్నావు. చిన్నవాడు కనుక నీకు ఏది కావాలో ఆ భాగం, నీకే పొలాలు ఇష్టము, ఏ ఇళ్ళు ఇష్టం, ఇవన్నీ నువ్వు తీసుకో, తర్వాత మిగిలిన తీసుకుంటానన్నమాట. అంత ఔదార్యం. అలాగ తమ్ముడికి కావలసినటువంటి ఆస్తిని అతనికిచ్చి మిగతాత్తాలు తీసుకున్నాడు. సర్వదా ఆ తమ్ముడు దురదృష్టవంతుడు, వ్యసనాల్లో పెట్టేశాట. పెద్దాడేమో అసలు అతను మంచితనం అనేది నీకు ఏది కావాలో తీసుకోవడంతో వ్యక్తం అవుతుంది. ఈ తమ్ముడు గారు ఏం చేశాట, చేతికి డబ్బు రాగానే అంతవరకు ఉండే కట్టుబాట్లన్నీ పోయాయి, హాయ్ అనిపించింది వాడి. అందుకే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుని సరాసరి పిల్లల పేరు మీద వేయకుండా తమ దగ్గర ఎట్టే పెట్టుకుంటారు. కొంతకాలం, చాలా కాలం దాకా మనుషులు ఈ బాల్య లక్షణాలు పోవట. ఒకేసారి ధనం వస్తే కట్లు తెచ్చుకుని భ్రష్టులయ్యే అవకాశం ఉంది. ఈ సుమాలి పరిస్థితి అలా అయ్యింది. సుమాలీచ ధనం సర్వం వ్యసనాభిరత సదా అపాదానాది విశ్చైవ నాశయామాస భోక్తిజ. ఈ చిన్న కొడుకైన సుమారి మొత్తం డబ్బంతా వ్యసనాలకు ఖర్చు పెట్టాడు. పరమ దుర్వ్యసనలూరుడు అయిపోయాడు. చెయ్యకూడని ఖర్చులు పెట్టాడు, నాశనం చేశాడు డబ్బంతా. గీతం, నృత్యం, వాద్యం వీటికి మద్యపాన రతత్వానికి శుభ్రంగా తాగడానికి ఈ డబ్బంతా ఖర్చు పెట్టాడు. తర్వాత వేశ్య విభ్రమ లుబ్ధోసౌ పరధారరతో వేశ్యాధురుడయ్యాడు, వ్యసనపురుడు అయిపోయాడు. తండ్రి తనకి ఇచ్చినటువంటి బంగారం అంతా తగలబెట్టాడు, పొలాలన్నీ అమ్మేశాడు, బంగారం లాంటి గృహం అమ్మేశాడు, గోవులన్నీ అమ్మి పారేశాడు. ఇలా ఒకటేమిటి, ధనం అనేది కించిత్ కూడా మిగలకుండా అంతా కేవలం వ్యసనాలు ఖర్చు పెట్టేశాడు. ఎప్పుడైతే తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా పోయిందో, ఇంకప్పుడు వ్యసనాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మా నాన్న తిన్నగా ఉండక, సంపాదించిన డబ్బు అంతా మాకు ఇవ్వక, అమ్మకి కొంత ఇచ్చి, పెద్దాడికి కొంత ఇచ్చి, నాకు కొంత ఇచ్చి, దాని కొంత పడిపోయాడు. అలా కాకుండా మొత్తం మా అన్నదమ్ములకి ఇచ్చి ఉంటే ఎంత బాగుండు. ఇటువంటి తండ్రి ఎక్కడి నుంచి పుడతారో తెలియదు. కొంతమంది తండ్రులు చేతికి డబ్బు ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉంటారు అని, వ్యసనానికి డబ్బు, ఆ సమయానికి డబ్బు లేకపోతే తండ్రి తిట్టుకున్నారు చూడు. అలా తిట్టుకుని సరే ఏం చేసాడు వీడు ఆ సుమాలి, ఖర్చు ఆ ఖర్చుకు తగిన డబ్బు కావాలి. అపహృత్య పరం ద్రవ్యం వార స్త్రీ నిర్రతో భవత్తు, ఇతరుల డబ్బు అపహరించి ఆ దొంగతనాలు మొదలెట్టాడు అనమాట. ఈ దొంగతనాలకు సులువైన మార్గం వాడికి ఏమనిపించిందంటే, పురాణం జరిగే చోటుకి వస్తే అందరూ మాంచి తన్మయత్వంతో పద్మాగర్ గారి పురాణం వింటుంటే వెనక నుంచి వాళ్ళ మెడలో పట్టుకుపోతున్నట్టు, వీళ్ళంతా తనకెళ్ళి ఓహో ఓహో ఊపుకుంటే వీడి దారి వీడి అని వాడిది. ఇలాగా ధర్మ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు పాల్గొని ధనాపహరణ చేశాడు. దొంగతనాలు, దోపిళ్ళు, ఒకటే ఒకటి డబ్బు సంపాదించి పారస్త్రీలకు పెట్టాడు. తమ్ముడు ఇలా పాడైపోతూ ఉంటే పాపం పెద్దవాడి యజ్ఞవాలి జ్ఞాని గనక, పుణ్యాత్ముడు గనక, శీలవంతుడు గనక చాలా బాధపడ్డాడు. ఓ రోజున తమ్ముడి దగ్గరికి వెళ్ళాట, కొంతమంది పెద్ద మనుషులు పెట్టుకుని ఒంటరిగా వెళితే వాడు వింటాడో వింటో కొంచెం మంచి వాళ్ళని తీసుకెళ్ళాలి. సహజంగా మంచి పనులకి చెప్పడానికి తాంతో పాటు మరొక ఇద్దరు ఉండాలన్నారు, ఒంటరిగా చెప్పకూడదట తుంటరి వాళ్ళకి. అందుకని ధర్మ ప్రబోధన కోసం తనతో పాటు కొంతమందిని వెంట పెట్టుకుని తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో తమ్ముడు గారు ఎక్కడికో బయటికి పోతున్నాడు. ఇంతలో అన్నయ్య వచ్చాడు. ఓ అరే సమయానికి వచ్చాడని బయటికి పోతుంటారు విసుక్కుని, ఎందుకు వచ్చావు అన్నట్ట. ఒరే తమ్ముడు ఒక్క నిమిషం మాట్లాడాలి కూర్చో అని కూర్చోబెట్టి బలవంతంగా, ఈ పెద్ద మనుషులు నేను ఎందుకు వచ్చావో తెలుసా, ఎంత డబ్బో నువ్వు తండ్రి ఇచ్చినంత వ్యసనాలు ఖర్చు పెట్టావు, ఇంకా భ్రష్ట పట్టబోతున్నావు నాయన, ఇంకా ఇప్పటికైనా దారిలో పడరా బాగుపడరా, అల మధ్యంత కష్టేన వృత్తేన ఆస్మత్కులే నుజ త్వమేక ఏవ దుష్టాత్మ మహాపాపరుతో భవక. ఇంత దరిద్రపు లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయిరా, తండ్రి సంపాదించినటువంటి వేళ ఎలా సంపాదించినా జీవితం అంటే విరక్తి కలిగి తీర్థయాత్రలు చేసి మోక్షం పొందడానికి వెళ్ళిపోయాడు. ఆయన హాయిగా ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెళ్ళిన తర్వాత అసలు మనం ఏమయ్యాము ఏమిటి అని భవబంధం పట్టించుకోకుండా పోయాడు. అది విరక్తి అంటే వెళ్ళిన దగ్గర నుంచి కాశీలో శాశ్వతంగా ఉండడానికి వెళ్ళడం, రోజుకోసారి కొడుకు ఫోన్ చేయడం ఎలా ఉన్నాడని, ఇంకేమిటమ్మా వ్యాపారం ఎలా ఉంది, దివాళా ఎత్తారా అంటే ఇంకా కాశీలో ఉన్నవాటి మూసీలో ఉన్నవాటి అంచేత వెళ్ళి ఆయన ఇక మన గురించి పట్టించుకోలేదు, అంత విరక్తి భావంతో ఉన్నాడు. మరి అటువంటి ఆయన పిల్లలమే మనం, ఇంకెందుకు ఈ వృత్తి, మానే నా మాట విను, మన వంశానికి వ్యతిరేకమైన ఈ దుర్వ్యసనాలు విడిచిపెట్టు, పాపపు కూడు విడిచిపెట్టు, ఈ మద్యపానం జోదం ఇలాంటి వ్యసనాలన్నీ విడిచిపెట్టు, బంగారం పొలాలు అన్నీ పోయాయి, పాప పరాయణుడు అయిపోయావు, ఇప్పుడైనా నువ్వు బాగుపడతానంటే నా మాట డబ్బు కొంత నీకు పంచిస్తాను, మళ్ళీ దాన్ని బాగు చేసుకుని సుఖంగా బతు, నువ్వు ఒక్కడవే మన వంశంలో ఇలాంటి పాపాత్ముడు కనపడుతున్నావురా అన్నట్ట. ఇలా పెద్ద మనుషులతో పాటు వచ్చిన తమ్ముడికి బుద్ధి చెప్పగానే ఆ అన్నగారి మీద భగ్గు మందిటి వాడికి మంచి చెవుల్లో శేషం పోసినట్టు ఉంటుందిట. అదే చెడు అనుకోండి ఆనందంగా ఉంటుంది. ఏవం నివారయంతం తం బహుశో జ్యేష్ఠ సోదరం హనిష్యామీతి నిశ్చిత్య ఖడ్గహస్త కజే గ్రహీత్. ఇలా పదే 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 నువ్వు బాగుపడరా అని అనేసరికి ఒళ్ళు మండిపోయిందిట. అన్నయ్య నాకు నువ్వు నీతి చెబుతావా, నా డబ్బు నా ఇష్టం నా ఒళ్ళు, నా ఇల్లు గొల్ల చేసుకుంటాను, నా ఇష్టం వద్ద చేసుకుంటాను, నువ్వెవడువి నివారించడానికి. మళ్ళీ జీవితంలో నీలా ఎవడు నాకు బోధించకుండా నీకు బుద్ధి చెబుతానని గబుక్కుని కత్తి తీసి అన్నగారి యొక్క జుట్టు పుచ్చుకుని నరికైపోయాట. గజ గ్రహీతు ఆ కుప్పు పుచ్చుకున్నాడు. క్షణం ఉంటే నరికేసేవాడే. ఈ కూడ పెద్ద మనుషులు రావడం మంచిదైంది. వాడు చటుక్కులు వచ్చా చేయి పట్టుకున్నారట, పట్టుకుని విడదీశారు. విడదీస్తుంటే వీడు నరికేస్తాను మా అన్నయ్యని అంటాడు. వాడంతా కనబడి పట్టుకున్నారు. ఈలోపు ఈ గందరగోళం అంతా ఊరంతా తెలిసిపోయింది. తతో మహారవహ జజ్జే నగరే పృషదారుణః పవంతుర్నాగరాశ్చైనం కుపితాస్తే సుమాలినం యజ్ఞవాలీహ్యమేయాత్మా పౌరాన్ సంప్రార్థ్య దుఃఖితః బంధనాన్ మోచయామాస భ్రాతృశ్రేహ విమోహితః. ఎప్పుడైతే ఊరందరికీ అన్నగారిని తమ్ముడు చంపబోతున్నట్ట మహానుభావుణ్ణి అని చెప్పి తెలిసిందో వాడు కూడా పరిగెత్తుకు వచ్చేశారు. ఆ కత్తి లాగేసుకుని వీడిని తీసుకెళ్లి పెడరెక్కలు విరిచిగట్టి ఊరి వచ్చిలో ఒక స్తంభం ఉంది, ఆ స్తంభానికి కట్టేశారు. మరి వీడిని కుడబడి చంపేటరే దురమారుకోండి, ధర్మాత్ముణ్ణి నీతిపరుణ్ణి, ఎంత ఆస్తి కావాలంటే అంత తీసుకుపో అని తన కోసం త్యాగం చేసిన ఈ పెద్దన్నగారిని చంపడానికి సిద్ధపడతాడా వీడు? ఈ వ్యసనపురుడు ఈ పాపాత్ముడు ఇప్పటికే మన ఊళ్ళో అప్రతిష్ట తెచ్చి పెడుతున్నాడు. వీడి వ్యసనాల వల్ల మిగతా వాడు కూడా పాడయ్యేటట్టున్నారు, చంపి పారేయండి అని వాళ్ళంతా కత్తిరుచుకున్నారట. కోపంతో వాళ్ళంతా తమ్ముడి పని పడతాం అనేసరికి యజ్ఞమాలు వచ్చి, మహాత్ములారా నన్ను వాడు చంపుతాడనే ప్రేమ వల్ల మీరు నన్ను రక్షించడానికి కోసం వాడు చంపుతా ఉంటున్నారు, ఇదే న్యాయం? వాడు మూర్ఖుడు. ఒక అజ్ఞాని హింస చేయడానికి సిద్ధపడితే ఆ అజ్ఞానిని చంపి మనం కూడా అదే హింస చేస్తామా? పాపాత్ముడిని చంపడం కాదు, వాడి పాపాన్ని చంపాలి. అది ఎప్పుడు ఉత్తమమైన లక్షణం. నా తమ్ముడిని చంపితే మీరు నాకు ఉపకారం చేసినట్టు ఏమవుతుంది? వాడిని బాగు చేద్దాం, నా మాట వినండి, విడిచిపెట్టండి అని వాడిని బతివాలి. తమ్ముడి మీద ఉండే ప్రేమ కొద్ది వాణ్ణి విడిపించాడు. విడిపించి మళ్ళీ ఏం చేసేట, చూసావా నా మాట విను, చెట్టవాడికి ఎక్కడా విలువ ఉండదు, పౌరులు కూడా నీ ప్రవర్తనకు అసహించుకుంటున్నారు, నువ్వు బాగుపడతానంటే నీకు మళ్ళీ నేను చేయూతిస్తా అని తన ధనాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి సగం తమ్ముడికిచ్చి ఈ సగం తోటి వ్యవసాయం చేసుకుంటావు, వ్యాపారం చేసుకుంటావు, మళ్ళీ సుఖంగా బతుకు, ఇంకా పాడు చేసుకోకు సుమా అన్నట్ట అని ఇచ్చాడు. సుమాలి త్వతి మూఢాత్మా తత్తన చాపి నారద మూర్ఖై పాఖండ చండాలై భుభుజేచ సగోత్తతగా. సుమాలి మూర్ఖుడు, అసలు జన్మత వచ్చే బుద్ధులు కొన్ని ఉంటాయి, పుట్టుకతో వచ్చిన బుద్ధి అంటారు, అది పుడకలతో గాని పోదట. దుష్టుల్ని అంత తేలిగ్గా మార్చలేము, సంస్కారం మార్చలేము. ఒక్కొక్కడు మారినట్టే మారి మళ్ళీ వాడి పాత లక్షణంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమిటిది అంటే వాసన బలమైనవి. అందుకని అహో మహీయసీ జంతో జీవితాశయా భవాన్ అంటాడు భాగవతంలో. ఈ జీవులకు జీవితాశ ఎక్కువ. ఆ జీవితాశ తమ తమ కర్మలను అనుసరించి ఉంటుంది, బలమైనది అది, అది వాడిని రకరకాలుగా లాగుతుంది. అటువంటి దిక్కుమాలిన వాసనతో పుట్టాడు వీడు. తండ్రి పాపపు సొమ్ము సంపాదిస్తున్నప్పుడు ఆ ప్రభావం వీడి మీద పడి ఉంటుంది. ధర్మం పెద్దవాడి మీద, పాపం తమ్ముడి మీద పడింది. మళ్ళీ అన్నగారు ఇచ్చిన ఈ సగం డబ్బు తీసేసుకున్నాడు. అన్నయ్య తనని చంపబోయే ప్రజల నుంచి రక్షించాడని కృతజ్ఞత లేదు సరిగదా, ఈ డబ్బుని మళ్ళీ తీసుకెళ్లి మూర్ఖులతోటి, నాస్తికులతోటి, నీచులతోటి ఖర్చు పెట్టేశాడు, వ్యసనాలకు ఖర్చు పెట్టేశాడు, మొత్తం మళ్ళీ పాడి చేసేసుకున్నాడు. నారద, లోకంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అసతాం ఉపభోగాయ దుర్జనానాం విభూతయగా పిచుమందగ ఫలాఢ్యోపి కాకైరేవోపపుజ్యతే. ఈ శ్లోకాలు, ఇందులో రెండు శ్లోకాలు ఆణిముచ్చేలు ఈ అధ్యాయంలో. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి ఎంత గొప్పదో. అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయగా. దుర్జనులు అంటే పాపాత్ములు, వాళ్ళు సంపాదించిన డబ్బుంది చూసారా, ఆ డబ్బు అసతాముపభోగాయ దుర్వ్యసనాలకి పాపాత్తులకే ఖర్చు అవుతుందిట. నీచులు సంపాదించే డబ్బు నీచులకే ఖర్చు అవుతుంది, పాపపు సొమ్ము పాపానికే ఖర్చు అవుతుంది. అందుకే ఒక్కొక్కడు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి వాడి చేతి మీద ఎవడికి దానం చేయలేడు. వాడు తాగుతాడు తాగుడికి, లేదా 10 మందికి తాగుడు పోయించడానికి ఖర్చు పెడతాడు చూడండి, లేదా జోగమాడతాడు జోగమాడేవాడికి ఖర్చు పెడతాడు. దాన్ని అంటే వ్యసన పొరులు ఖర్చు పెడతారు. ఆశ్చర్యం, ఎదురుగుండా కూర్చుని సిగరెట్లు వదిలేసి ఈ సిగరెట్ వాడికి, వాడి సిగరెట్ వీడికి అప్పించుకుంటారు, లేకపోతే దానం చేస్తారు తప్ప చూస్తూ చూస్తూ ధర్మ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వరు. చాలా మంది చూసాం ఇదే శ్లోకం అన్నమాట. పాపపు సొమ్ము పాపానికే ఖర్చు అవుతుంది, వాడి వల్ల కాదు పుణ్యాన్ని ఖర్చు పెట్టాలన్న. ఎలాగా, పిచుమంత ఫలాఢ్యోపి కాకైరేవోపపుచ్చతే. చూడండి, వేసవి కాలంలో ఈ వేప ఆ పళ్ళు పండుతాయి. వేప పళ్ళు పండాక ఆ కాయలు, ఆ పళ్ళు కేవలం కాకులే తింటాయి. వేప పళ్ళు కాకుల పాలు, నీచుల సొమ్ము పాపపు సొమ్మే, అది పాపాల పాలు అవుతుంది. ఆ కాకులు కేవలం వేప పళ్ళు అవి మాత్రమే ఎలా తింటాయో, ఈ పాపాత్ముల సొమ్ము కూడా అలాగే ఖర్చు అవుతుంది. అచ్చేత వాడు చూడండి, ఆ పాపాత్ముడు వాడి డబ్బు మళ్ళీ వ్యసనాలకే ఖర్చు అయింది. 100,000 ఓట్లు పేలుస్తారు, బూడిదలో పోసిన పన్నీరు అనమాట. ఈ పెళ్లి పేరు చెప్పి డామ్ ధీమ్ డుమాలని. అందులో పండితులకి జ్ఞానులకి దానం చేస్తే సత్పురుషులకి ఇది ఎంత గొప్ప అవుతుంది. ఏమిటి బూడిద వల్ల వచ్చేది, అజ్ఞానం అనమాట. ఇది మూర్ఖత్వం చెబితే అర్థం కానటువంటి ఘోరమైన మూర్ఖ్యమాట. అచ్చేత వీడు ఏమంటున్నాడంటే, మనం మన ప్రదర్శన కోసం వ్యర్థంగా బూడిద చేస్తున్నాం ధనాన్ని, అంతేగాని అందులో కొంతైనా సత్పురుషులకు పాత్రులకు దానం చేస్తున్నావా? చెయ్యం, ఎందుకు పరిగ్రహాన్ని ఖర్చు పెడతామట. పరాత్రాదత్తం ధనంత చెసుమాలీన ఆశయం మునే. ఆ విధంగా అన్నగారు ఇచ్చిన డబ్బంతా తమ్ముడు గారు మళ్ళీ నాశనం చేసేశాడు. మద్యపాన ప్రమత్తశ్చ గోమాంసాదీన్యపక్షయత్తు. శుభ్రంగా తాగుడిగా తాగుబోతులతో కలిపి కాలక్షేపం చేశాడు. గోమాంసం తిన్నాడు, తినకూడని పదార్థాలు తిన్నాడు. చివరికి ఏం చేశారట, ఇలాంటి పాపాత్మలు చూసి అసహించుకున్నారంతా. త్యక్తో బంధుజనై, వీడిని అంతా అసహించుకుని బంధువులందరూ విడిచిపెట్టారు. ఈ మూర్ఖుడు పాపాత్ముడు చండాలుడు, వీడితో స్నేహం వద్దు, వీడితో బంధుత్వం వద్దు, వీడితోటి విడిపోదాం అని అందరూ వాడిని విడిచిపెట్టేశారు. రాజుగారికి కూడా చివరికి ఒళ్ళు మండిందిట. ప్రతి ఏది నిర్జనం వనం, ప్రై నగరం విడిచిపెట్టి అడవికి పోరా అని దేశ బహిష్కరణ శిక్ష విధించాడు రాజుగారు కూడా. పాప అన్నగారు మాత్రం తమ్ముడిని అలా బహిష్కరిస్తే ఏడ్చాడు. మరి రాజుగారి దండం ఎవడో ఏం చేయలేడు. దురదృష్టవంతుడు ఎవడ బాగు చేయగలడు, అదృష్టవంతుడిని పాడు చేసేవాడు, దురదృష్టవంతుడి బాగు చేసేవాడు అనుకుని ధర్మాత్ముడు గనక ఈ ధనాన్ని ధర్మానికి ఖర్చు పెట్టాలనుకున్నాడు. ఎల్లవేళలా ధర్మంగా ఉన్నాడు జ్ఞాని ఆయన, చదువుకున్నవాడు. అవారితం దదావన్నం సత్సంగత కల్మష. మంచి భోజన పదార్థాలు నిత్యం మహాత్ములకి పెట్టాడు, పుణ్యాత్ములకు అన్నదానం చేశాడు. ఎక్కడ వాడిలో కల్మషం లేదు, మహాత్ములతోటే స్నేహం చేశాడు. తండ్రి గారు వెళ్ళిపోయే ముందు తప్పించారని చెప్పుకున్నాను చెరువులు లూతులను, అవన్నీ వెడల్పు చేసి వాటిని సంరక్షించాడు. ధర్మపరాయణుడై ధర్మాత్ములతో స్నేహం చేశాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. తర్వాత తన దగ్గరుండే ఈ మిగతాధనాన్ని కూడా వీలున్నంత వరకు ఊళ్ళో గడుగు పెట్టే మహాత్ములు ఎవరు వస్తే వాళ్ళందరికీ ఏమేం కావాలో ఆర్చాడు, తీర్చాడు వాళ్ళ కోరికలు. మీకేమన్నా ఆహారం కావాలా, ప్రయాణానికి ఏర్పాట్లు చేయమంటారా, ఏవైనా బస్సులు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా అని ఆ ఊరి గుండా వెళ్లే ప్రజలకి తీర్థయాత్ర పరులకు సేవ చేశాడు. సత్పాత్రదాన నిష్ఠస్య ధర్మ మార్గ ప్రవర్తిన, సత్పాత్రత ఎరిగి పాత్రత ఎరిగి దానం చేశాడు, ధర్మ మార్గంలో నడుచుకున్నాడు. ఇదిగో ఈ శ్లోకం కూడా వినవలసింది అనమాట. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్షఫలం సర్వం అమరైరేవ పూజ్యతే. కల్పవృక్షం యొక్క పండు ఎవరు తింటారు? దేవతలు. వేపపళ్ళు పట్టుకెళ్ళి కాకులు తిన్నట్టు అనమాట. అంచేత ఒక వ్యక్తి సంపాదన ఎటువంటిది లేదు, ఆ ఇంటికి వచ్చే జనాల బట్టి తెలుస్తుందట. వీడు పండితుల్ని మహాత్ముల్ని ఎప్పటికప్పుడు ఉత్తముల్ని ఆదరిస్తున్నాడా లేదా, వ్రతాలకి వాటికి ఖర్చు పెడుతున్నాడా లేదా, లేక వీడు నీచత్వానికి ఖర్చు పెడుతున్నాడా, వ్యసనాలకు ఖర్చు పెడుతున్నాడా, షికార్లకి వాటికి ఖర్చు పెడుతున్నాడా తెలిసిపోతుంది. దీన్ని బట్టి ఆ సొమ్ము సద్ధనమా అపామార్గంతో సంపాదించిన ధనమా అనేది విషయం జ్ఞానులు పసిగట్టవచ్చు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.